Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వర్మాలిక కార్యక్రమం December 22, 2017 నాటి ఎపిసోడ్ ప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Namaste, this is Likita. You are now listening to Mind Media, the voice of India.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం. స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్యక్రమంలో ముందుగా జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్ 11వ భాగం వినబోతున్నారు. ఈ సీరియల్ రచించిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి. పోయిన వారం 10వ భాగంలో మీరు విన్నారు కదా, సతీష్ చంద్ర పెళ్లి గురించి ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. తండ్రి అంకిరెడ్డి, తల్లి మాధవీలత, అన్న ఆనంద్, వదిన మోక్ష. మోక్ష తన ఆఫీసులో ఎవరైనా అమ్మాయిలు సతీష్ చంద్రకి సరిపోయేవాళ్ళు ఉన్నారేమో అడిగి చూస్తానని అత్తయ్య గారు మాధవీలతతో చెప్పింది. ఇప్పుడు 11వ భాగం, ప్లీజ్ స్టే ట్యూన్డ్. మోక్ష ఆఫీసులో పెళ్లికైన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరు సతీష్ చంద్రకి మ్యాచ్ అవుతారని నమ్మింది మాధవీలత. వెంటనే వెళ్ళి ఈ వార్తను భర్తకు చెప్పాలని త్వరగా కాఫీ కలుపుతూ నిలబడింది. భర్త భార్య వస్తుందని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అంకిరెడ్డి. మాధవీలత కాఫీ కప్పుతో భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఒకటి చెబుతాను వింటారా అంటూ కాఫీ కప్పును ఆయన చేతిలో పెట్టింది. చెప్పు మధు అన్నాడు అంకిరెడ్డి. మనమిలా సతీష్ చంద్రకి ఎవరు పిల్లనివ్వమన్నారని బాధపడుతూ కూర్చుంటే ఎన్ని పగళ్ళు సరిపోవు, ఎన్ని రాత్రులు సరిపోవు. అసలు మన బాధకు అర్థం కూడా ఉండదు. కొద్ది రోజులు పోయాక మనకు మనమే సిల్లీగా అనిపిస్తాం. మనం ఆలోచిస్తున్న తీరులో ఎక్కడో ఏదో లోపం ఉంది. అంటే నేననేది మనం ప్రయత్నించలేదని కాదు, ఇంకా ప్రయత్నించాలని అంది అంకిరెడ్డి. ఇంకా అంటే ఇక నా వల్ల కాదని నేను అనుకుంటున్నాను మధు. అలాంటిది ఏదైనా ఉంటే నువ్వు ఆనంద ప్రయత్నించూడండి అన్నాడు. వాడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడండి, కానీ సతీష్ చంద్రకు పెళ్లి చేయమని సలహా ఇచ్చింది మీ స్నేహితుడు వాసుదేవ్. కాబట్టి ఈ సమస్యను ఆయన చెవిన పడేయండి, ఆయన ఏదో ఒక సలహా ఇస్తారు అంది. భార్య వైపు నిస్పృహగా చూసి, ఆయనేమిస్తారు మధు అన్నాడు. అలా కూడా అనుకోవడానికి లేదు కదా, ఆయనకే కాదు ఆయనతో పాటు మీ వాకర్స్కి కూడా చెప్పండి అంది. ఇలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడతాం మధు అన్నాడు. ఎలా అంటే రోజు మీరు మాట్లాడుకునే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల్లాగే ఇది కూడా. ఎంతసేపు మాట్లాడినా మన స్టేట్లో ఎన్ని పార్టీలు పెట్టారు, ఏ పార్టీకి ఎంత మెజారిటీ ఉంది, ఏ పార్టీ తనతో కలిస్తే తనకు బలం పెరుగుతుంది అని సెంట్రల్ ఆలోచిస్తోంది. ఇవేగా మీరు మాట్లాడుకునేది? రాజకీయాలనే కాదండి, ఒక్కోసారి స్నేహితులతో కుటుంబం గురించి, కుటుంబ సభ్యుల సమస్యల గురించి కూడా చర్చించుకోవడం చాలా అవసరం అంది. ఆశ్చర్యపోయి చూశాడు అంకిరెడ్డి. రాజకీయం గురించి పార్టీల గురించి కూడా తెలుసా నీకు అన్నట్లు. మీ చూపులు నాకు అర్థమవుతున్నాయిలేండి, మరీ అంత ఆశ్చర్యపోకండి. తెలుసుకోవాలని ఉంటే ఏమైనా తెలుసుకోవచ్చు. రోజు టీవీలో గంట గంటకి రాజకీయ వార్తలు వస్తూనే ఉంటాయి. నాకా సీరియల్స్ కన్నా రాజకీయ వార్తలంటేనే ఇంట్రెస్ట్ అంది. ఆడవాళ్ళు ఎదగలేదని అంటారు కానీ అనేవాళ్లలో నిజంగానే ఏదో లోపం ఉంది అన్నాడు. ఆమె అది విని, ఎదిగి నేను ఇప్పుడేం చేయాలండి, కొత్తగా ఏదైనా పార్టీ పెట్టగలనా లేక పార్టీలో చేరగలనా, బ్యానర్లు పట్టుకుని రోడ్ల మీద తిరగలనా, ఏదో నాలుగు మాటలు మాట్లాడగానే ఎదిగినట్లా మీరు నా గురించి ఆలోచించడం మానేసి అబ్బాయి పెళ్ళి ఎలా చేయాలో చూడండి. రేపు వాసుదేవ్ అన్నయ్యతో మాట్లాడండి. నాకెందుకో ఆయన ద్వారా అయితే మనకి ఏదో ఒక దారి కనిపిస్తుందనిపిస్తుంది. మోక్ష కూడా తన ఆఫీసులో అడుగుతానంది అన్నది. అలాగే మధు, రేపు వాకింగ్లో వాసుతో మాట్లాడతాను అన్నాడు. ఆయన ఖాళీ అయిన కప్పుని కింద పెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తనకేమైనా మెయిల్స్ వచ్చాయేమోనని చూస్తూ కూర్చున్నాడు. ఇక ఆనంద మోక్షల గురించి వచ్చేద్దాం. ఆనంద్కి ఆ వార్త, మరి ఏమిటో ఆ వార్త ఇప్పుడు తెలుసుకుందాం. ఆనంద్కి ఆ వార్త తెలిసినప్పటి నుండి వెర్రి ఆనందంగా ఉంది. భార్యతో ఆనందాన్ని పంచుకోవాలని ఆమె పనిచేస్తున్న ఎయిర్టెల్ ఆఫీసుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె లేదు. అందులో పనిచేస్తున్న ఇద్దరు అమ్మాయిలు రోజు మోక్ష కూర్చునే సీటు పక్కన కూర్చునే ఉంటారు. ఆనంద్ వెళ్ళి వాళ్ళని అడిగాడు, మోక్ష ఏది అని. వాళ్ళు వెంటనే విశాలి గార్డెన్స్లో టాటా గోల్డ్ ప్లస్ వారు ఎగ్జిబిషన్ పెట్టారు సార్, అందులో మా షాప్ పెట్టుకుని మా పబ్లిసిటీని పెంచుకోమని మాకు ఆఫర్ ఇచ్చారు. మా ఆఫీస్ నుండి మోక్షను ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసి పంపారు. ఇప్పుడు తను అక్కడే ఉంది అంటూ ఆ ఎగ్జిబిషన్ ఎక్కడ నడుస్తుందో అడ్రస్ చెప్పారు. అతను ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా టాటా గోల్డ్ ప్లస్ వారి ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాడు. ఒక 5 మినిట్స్ నీతో మాట్లాడాలి అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆనంద్. ఓ 10 మినిట్స్ ఆగండి, లంచ్ టైంలో మాట్లాడుకుందాం అంది మోక్ష. అతను ఏమాత్రం చిరాకు పడకుండా పక్కకెళ్ళి నిలబడ్డాడు. అతను ఆమె కనిపిస్తున్నాడు. అతనంత ప్రశాంతంగా ఉండటం ఆమె ఎప్పుడు చూడలేదు. గత 2-3 రోజులుగా ఇలాగే ఉంటున్నాడు. ఎందుకో చెప్పలేదు, ఆమె అడగలేదు. అతను నెలకోసారి ఆమె పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికి తప్పనిసరిగా వెళ్తాడు. ఆమెకు వచ్చిన జీతం మొత్తం తీసుకెళ్తాడు. ఆమె ఇచ్చే లోపలే త్వరగా ఇవి టైం అవుతుంది అంటే కసురుకుంటూ తొందర పెడతాడు. అతను ఆ డబ్బును పట్టుకెళ్ళి ఎక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులో కడుతుంటాడు. అతని జీతాన్ని కూడా అందులోనే కడతాడు. ఆమె ఖర్చుల కోసం ఆమె దగ్గర డబ్బులు ఏమీ ఉంచడు. అడిగితే నీకేముంటాయి ఖర్చులు, ట్రావెలింగ్ ఛార్జెసా లేవు, ఫుడ్ ఛార్జా లేదు, అకామిడేషన్ ఛార్జా లేదు, ఇంకెందుకు డబ్బులు అంటాడు. నెలంతా కష్టపడితే వచ్చిన డబ్బుల్ని కనీసం కళ్ళతో ఓ 10 నిమిషాలైనా చూసుకొనివ్వరా, అసలు నేను ఎందుకు ఈ ఉద్యోగం చేయాలి అని అడిగితే పూర్వీ ఫ్యూచర్ గురించి అని అద్భుతమైన స్కెచ్ గీసి చూపిస్తాడు. చూసావుగా, మన పూర్వి ఇలా ఉండాలి అంటే మన అలా కష్టపడాలి, మన గురించి మర్చిపోవాలి, జీతం మీద మోజును చంపుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా అవసరమైతే మా నాన్నగారు ఉన్నారు, ఇంటి ఖర్చంతా మా నాన్నగారి శాలరీలోనే వెళ్ళిపోతుంది, ఆయన ఇంకా రిటైర్ అవ్వలేదు. పెళ్ళయ్యాక చాలామంది తల్లిదండ్రుల్లాగా మా నాన్న మనల్ని వేరు చేసి చూడటం లేదు. మా తమ్ముడు పంపే డబ్బులు కూడా అప్పుడప్పుడు కుటుంబ ఖర్చులకి స్వేచ్ఛగా వాడేస్తుంటాడు. ఇలా వాడుతున్నామని కూడా వాడితో చెప్పడు. చట్టం తన పని తను చేసుకుపోతుందన్నట్లే ఉంటుంది ఆయన ధోరణి. మనం చాలా అదృష్టవంతులం అంటూ నచ్చజెబుతాడు. ఆమె ఇక నోరెత్తదు. ఆ ఎగ్జిబిషన్లో 25 షాపుల వరకు ఉన్నాయి. ఫోటో స్టూడియో దగ్గర నుండి శారీస్ మాల్, సోలార్ లైట్, బైక్స్, డైలీ వేర్ ఫర్నిచర్, ఎలక్ట్రికల్ సామాన్లు, డిష్ టీవీ, ఇలా వరుసగా చాలా రకాల షాపులున్నాయి. ఆనంద్ వాటి వైపు చూస్తూ ఫ్రీ హెల్త్ చెకప్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చూసుకుంటూ 10 నిమిషాల పైనే గడిపేశాడు. మోక్ష లంచ్ చేయడం కోసం లేవగానే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ, మీరు తిన్నారా, ఈ టైంలో మీరు ఫ్రీగా ఉండరేమో అంది. ఆ నువ్వన్నది కరెక్టే, నీతో మాట్లాడాలని వచ్చాను అంటూ అతనికి అప్పుడే ఏదో గుర్తొచ్చినట్లు, వెయిట్ వెయిట్ నా లంచ్ బాక్స్ నా బైక్లో ఉంది తెచ్చుకుంటాను అని చెప్పి వెంటనే బయట పార్క్ చేసి ఉంచిన బైక్ దగ్గరికి వెళ్ళి ఆ లంచ్ బాక్స్ తెచ్చుకున్నాడు. చేతులు వాష్ చేసుకుని వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తింటూ అసలు విషయం బయట పెట్టాడు. అది వినగానే ఆమె షాక్ తిన్నది. షాక్లో నుండి తేరుకుని, మీరు అంటున్నది నిజమా అంది. అవును మోక్ష, నేను చెబుతున్నది 100% ఫ్యాక్ట్, డౌట్ లేదు, ఇదంతా ఒక మీడియేటర్ పుణ్యం అన్నాడు. అయినా కోట్ల డబ్బులు ఉన్నవాళ్ళు మనకెలా పిల్లనిస్తారండి, మనకేమైనా కోట్లున్నాయా, మావయ్య గారితో చెప్పారా ఈ విషయం? ముందు నీతో చెప్పాక చెబుదామని, ఇంకా మా నాన్నగారితో చెప్పలేదు. ఇలాంటివి పెద్దవాళ్ళతో ముందుగా చెప్పాలి. నాదే ముంది, మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే, కానీ అన్ని కోట్లు డబ్బులు ఉన్నవాళ్ళు మనకెలా ఇస్తారండి అమ్మాయిని? పైగా మన సతీష్ చంద్ర ఇప్పుడిప్పుడే భార్యను అతడున్న దగ్గరికి తీసుకెళ్ళలేడన్నది తెలుసు కూడా. మళ్ళీ ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూడండి. అన్నీ మాటలు జరిగాకనే ఆ మావయ్య గారితో చెబుదాం. లేకుంటే వాళ్ళ అమ్మాయిని ఇవ్వమంటే మావయ్య గారు బాధపడతారు. ఇప్పటికే ఆయన సతీష్ చంద్ర పెళ్లి విషయంలో చాలా డిప్రెషన్లో ఉన్నట్లు రాత్రి అత్తయ్య గారి నాతో చెప్పారు అంది. నాన్న డిప్రెషన్లో ఉన్నాడంటే వాడికి పెళ్ళి అవడం ఎంత కష్టమో అర్థమవుతోంది కదా అన్నాడు. అవునండి, సైన్యంలో ఉండే వాళ్ళకి పిల్లనివ్వాలంటే ఎవరైనా ఆలోచిస్తారని ఇప్పుడు అర్థమైంది నాకు. మా ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయిలు కూడా కదిలించాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మీ మరిదిగారిని పెళ్లి చేసుకుంటే ఎయిర్టెల్ సిమ్ తీసుకెళ్ళి వొడాఫోన్లో వేసుకున్నట్లు, ఐడియా సిమ్ తీసుకెళ్ళి టాటా ఫోన్లో వేసుకున్నట్లు ఉంటుంది. అంత డిస్టర్బెన్స్ మాకొద్దు బాబు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అన్నారు. మరి ఇన్ని కోట్లు ఉన్నవాళ్ళు వీళ్ళెందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావటం లేదు అంది. సైన్యంలో ఉండే వాళ్ళకి పిల్లనిస్తే లైఫ్ అడ్వాన్స్డ్గా ఉంటుందిట, అనేక దేశాలు తిరగొచ్చట, చాలా ప్రాంతాలను చూడొచ్చట, బాగా ఎంజాయ్ చేయొచ్చట అని కొంతమందికే తెలుసు. వీళ్ళు అలా తెలిసిన వాళ్లే అనుకుందాం. పైగా దీనికి మన అదృష్టం కూడా తోడైందని నేను అనుకుంటున్నాను. నక్కల పెళ్ళికి కుక్కల గోల అన్నట్లు సతీష్ పెళ్ళికి మనకి మన అదృష్టానికి లింకేంటి? ఉందిలే అన్నాడు సంతోషపడుతూ. అతను 2 రోజులుగా పడుతున్న ఆనందానికి కారణం ఈ పెళ్లి సంబంధమే అని అనుమానం వచ్చింది మోక్షకి. కానీ ఆనందకి ఎందుకింత ఆనందమో అర్థం కాలేదు. ఏమోనండి, మీరెన్ని చెప్పినా నాకు నమ్మబుద్ధి కాలేదు. కోట్ల డబ్బులు ఉండేవాళ్ళు అంతకన్నా ఎక్కువ డబ్బు ఉండేవాళ్లతో వియ్యమందుతారు, కానీ మనలాంటి వాళ్లకు అందరూ. అందులో పిల్లనిచ్చే దగ్గర అలాంటి వాళ్ళకి డబ్బు వల్ల వచ్చే హోదానే ముఖ్యం. వాళ్ళకిప్పుడు కావాల్సింది డబ్బు కాదు, హోదా కాదు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి కావటం ముఖ్యం. మనలాగే వాళ్ళు కూడా ఎన్నో సంబంధాలు చూసి అలసిపోయి ఉన్నారని మధ్యవర్తి చెప్పాడు. మన సతీష్ ఆర్మీలో ఉన్నాడన్న డిఫెక్ట్ లాంటిదే వాళ్ళ అమ్మాయిలో కూడా ఉంది. కాకపోతే దానికి దీనికి చిన్న తేడా. జోగి జోగి రాసుకున్నట్లు డిఫెక్ట్కి ఇంకో డిఫెక్ట్ తోడు చేస్తారా? అసలేంటండి ఆ డిఫెక్ట్? అలాంటిది ఏమైనా ఉంటే మామయ్య గారు ఒప్పుకుంటారా? అందుకేగా ముందు నీతో చెబుతున్నది, నువ్వు మా నాన్నని పెళ్లికి ఒప్పించు. దీనివల్ల మనకు కూడా కొంత లాభం ఉంటుంది. ఆ మధ్యవర్తి గత 2 రోజులుగా అదే మాట్లాడుతున్నాడు. నేను ఆలోచించి వెంటనే ఓకే చెప్పేశాను. ఏంటండి ఆ లాభం? అసలు ఆ అమ్మాయిలో ఉండే ఆ లోపం ఏంటి? ముందు అది చెప్పండి. పెద్ద లోపం ఏం కాదు, పెళ్ళయ్యాక అమ్మాయిని లండన్ తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారట. అక్కడ వైద్య రంగం ఎంత అడ్వాన్స్గా ఉందో మనకు తెలుసు కదా. పెళ్ళికి ముందు అయితే సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు అని వాళ్ళ అభిప్రాయం అట. ఏమైనా జబ్బా? చచ్చచ్చా జబ్బా పాడ, అలాంటిది ఏమైనా ఉంటే నేను ఒప్పుకుంటానా? సతీష్ నాకు తమ్ముడే బాబు, నువ్వు నన్ను మరీ అంత తక్కువగా అంచనా వేయకు. జబ్బుండే పిల్లతో వాడేం సుఖపడతాడు? వాడు ఇక్కడ 1 రోజులు ఉన్నా అమ్మాయితో కాపురం చేయగలిగే సౌకర్యం ఉండాలా వద్దా? జబ్బంటే అది ఎలా కుదురుతుంది? జబ్బు లేదంటారు, లండన్ అంటారు, మరేంటో ఆ లోపం చెప్పండి. ఏదో టెన్షన్ మళ్ళా. టెన్షన్ వద్దు, ఏమొద్దు, చెప్తాను విను. ఆ అమ్మాయి కుడి కన్ను మనలాగే కాకుండా ఎక్కువసార్లు కొట్టుకుంటుందట. తల ఉంచుకున్నప్పుడు అది అసలు కనిపించనే కనిపించదట. అందువల్లనే ఏమో ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా తల వంచుకుని ఉంటుందట. తల వంచుకుని ఉండటం అమ్మాయిలకు ఎంత గౌరవం, ఎంత గౌరవం! మోక్షిక పలమారినట్లయి తల మీద కొట్టుకుని సతీష్ ముందు కూడా తల వంచుకునే ఉంటుందా? ఒక్కసారి కూడా తలెత్తదా? అలాంటి అమ్మాయిని సతీష్ ఎలా ఒప్పుకుంటారనుకున్నారండి? ఒప్పుకోక ఏం చేస్తాడు? అదే పెళ్ళయ్యాక కంటినరం దెబ్బతిని రెప్ప అదే పనిగా కొట్టుకుంటూ ఉంటే పెళ్ళను పొగుట్టుకుంటారా? ఇది కూడా అంతే. అంతేనా? అంతేకాదు, కొద్దిగా నలుపట. నలుప? ఆ నలుపు వలనే కదండి నరేంద్ర అన్ని కష్టాలు పడుతున్నాడు. అసలు నరేంద్ర భార్య సౌమ్య గొప్ప అందగత్తెట, మామయ్య గారు చెప్పారు. కానీ వాళ్ళ అత్తగారు ఒప్పుకోరుగా. ఆవిడికి ఆ నలుపే సెంటర్ పాయింట్ అయిపోయింది. ఆ నలుపు వేరు, ఈ నలుపు వేరు. వాళ్లకు వీళ్లకు పోలికని చెప్పు. పెళ్ళయ్యాక ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చేటప్పుడు సారెలోకి ఖరీదైన మేకప్ కిట్ పంపిస్తారట. అది కూడా యుఎస్ఏ ప్రొడక్ట్. మనం కావాలంటే అమ్మాయితో పాటు ఒక బ్యూటీషియన్ని కూడా మన ఇంటికి పంపుతారట. అసలు ఆ బ్యూటీషియన్కి బదులు రోజు నువ్వే ఆ పని చేస్తే వాళ్ళిచ్చే శాలరీ ముందు నీ ఎయిర్టెల్ వాళ్ళు ఇచ్చేది 1/4 కూడా ఉండదేమో. ఇంట్లోంచి బయటకు పోకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు నువ్వు అన్నాడు. తోడి కోడలికి మేకప్ చేసి వాళ్ళ దగ్గర శాలరీ తీసుకోవటమా? మీరు అసలు సతీష్కి సొంత అన్నయ్యేనా? నాకు తాళి కట్టిన భర్తేనా? పిచ్చి డౌట్లు పెట్టుకోకు పిచ్చిదానా, చెప్పింది చెయ్యి. ఇది మనం చేస్తే నువ్వు ఈ సిమ్ములు అమ్ముకునే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. హాయిగా ఇంట్లో ఉండొచ్చు. వాళ్ళు నాకు ఇస్తామన్న డబ్బు మొత్తం నీ పేరుతోనే బ్యాంకులో వేస్తాను. నువ్వు మా నాన్నను ఒప్పించు. మా నాన్న ఎలా చెబితే అలా వింటాడు సతీష్. వాడు కూడా హాయిగా ఉద్యోగం మానేసి రావచ్చు. మీరు సతీష్కి అన్నయ్యలా కనిపించడం లేదు అందే ఆశ్చర్యపో. దేవుళ్ళా అనిపిస్తున్నాను కదూ అన్నాడు ఆనందంతో. అతని ఛాతి ఉబ్బి షర్టు కదిలింది. కాదు, బ్రోకర్లా ఉన్నావంటే చెంపలు వాయిస్తాడని. అలాంటి అమ్మాయితో సతీష్కి పెళ్ళంటే ఊహించుకోలేకపోతున్నా. కొద్దిగా ఆలోచించాలి, పాపం అతను కూడా సంతోషంగా ఉండాలి కదా. సతీష్ మనిషి చూడటానికి ఎంత బాగుంటాడో మనందరికీ తెలిసిందే అంది. వాడి మొహంలే ఎంత బాగుండే లాభం? అసలు వాడికి, వాడి చదువుకి, వాడు చేసిన ఉద్యోగానికి పిల్లని ఎవరిస్తారే? వీళ్ళైనా వాడి ఫోటోని ఇంటర్నెట్లో చూసి వాడి ఫిజిక్ నచ్చి ఓకే చేశారు. అసలు వాళ్ళన్న ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తాడట తెలుసా? అతనికి మన సతీష్ నచ్చినంతగా ఎవరు నచ్చలేదట, అందుకే పిల్లని ఇస్తామంటున్నారు. లేకుంటే ఎవరిస్తారు చెప్పు. అయితే మీరే చెప్పండి మా అయ్యగారితో, నా వల్ల కాదు. దీనివల్ల మనకి లాభం, చాలా డబ్బు వస్తుంది. నా మాట విను, నాకే డబ్బు వద్దు. ఇలాంటి ఆకు పూత తెలియని ఆ పనులు నేను చేయను. ఆకు పూత ఏంటే? అందుకే అన్నాను, అది సిటీ బయట అడవిలో పుట్టింది, దానితో నా వల్ల కాదని. ఆయన నీతో నా పెళ్లి చేస్తారు మా నాన్న. నీ అడవి భాషను అర్థం చేసుకోలేక చచ్చిపోతున్నాను అన్నాడు. ఆమె కాస్త సీరియస్గా చూసి, నాకంటూ ఓ స్పష్టత లేకుండా, నా మనసుకు నచ్చకుండా నేనే పని చెయ్యను చెయ్యలేను. నాకు ఈ ఉద్యోగం ఉంది, ఇది చూసుకుంటే చాలు, ఇది చేసుకుంటే చాలు అంది. అదండి 11వ భాగం. విన్నారు కదా ఆనంద్ మోక్షల మధ్య జరిగిన సంభాషణ, సతీష్ చంద్ర పెళ్లి గురించి. వచ్చే వారం 12వ భాగంలో మరికొంత తెలుసుకుందాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్, ప్రతి శుక్రవారం. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి. మీ ప్రియ స్వరమాలికలు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వర్మాలిక కార్యక్రమం. December 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకటభామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
గాయకుడిగా ఘంటసాల చేసే పరకాయ ప్రవేశం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేకపోయినా కొన్నింటిని పునశ్చరణ చేసుకుంటే మన సంస్కారం మరింత మెరుగుపడుతుంది. గిరీశం పాత్రను గురజాడ అప్పారావు గారు అప్పటి దేశకాల మానవ పరిస్థితులకు అనుగుణంగా వ్యంగ్య ధోరణిలో సృష్టించారు. ఆ పాత్రకుంటే కొన్ని బలహీనతలు, వాటిని అతి చమత్కారంగా సమర్థించుకోగలిగిన మేధా సంపద, వాటన్నిటికీ తోడుగా వయసు, హుషారు, ఇవన్నీ గాయకుడి గళంలో కూడా ప్రతిఫలించాలి. అప్పుడే లోపభూయిష్టమైన కొన్ని కట్టుబాట్లను తమ స్వార్థం కోసం అతిక్రమించమంటూ ప్రవచించే ఇటువంటి పాటలకు అంతులేని ఆదరణ లభిస్తుంది. పాత్ర స్వభావంతో పాటు పూర్వాపరాలను కూడా పూర్తిగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి కావటం చేత ఘంటసాల వాటన్నిటినీ సంగీత దర్శకుడిగానే కాకుండా గాయకుడిగా కూడా సంపూర్ణ న్యాయంతో ప్రతిఫలించేటట్టు చూసుకున్నారు ఈ పాటలో. కావాలంటే గిరీశం పాత్ర స్వభావం గురించి మీలో మీరు తర్కించుకుని ఈ పాటను విని చూడండి. ఘంటసాల చేసిన ప్రాణప్రతిష్ఠ ఎటువంటిదో తెలుస్తుంది. ఇప్పుడు విందాం కన్యాసుల్పం సినిమా కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా. రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి.
కొమ్మను కిటాదు కొమ్మను మిఠాయి పొట్టం చేతి కందదేం గురుడా, వాటం చూసి వడుపు చేసి వంచన కొమ్మను నరుడా, వాటం చూసి వడుపు చేసి వంచన కొమ్మను నరుడా, పోయి తాడు కొమ్మను పక్కను మెలిగే సక్కని చుక్కకు సక్కిలి గింతాలేదేం గురుడా, ఆ పక్కను మెలిగే సక్కని చుక్కకు తక్కిలి గింతాలేదేం గురుడా, కంచు మోతగా కనకం మోగదు నిదానిల్సదా నరుడా, కంచు మోతగా కనకం మోగదు నిదానిల్సదా నరుడా, వాటం చూసి వడుపు చేసి వంచన కొమ్మను నరుడా, పోయి కాదు కొమ్మను అంటి పిల్లకు పసుపు కుంకం నిందుకున్నదేం గురుడా, పండంటి పిల్లకు పసుపు కుంకం నిందుకున్నదేం గురుడా, దేవుడు చేసిన లోపాన్ని నీవు తిద్దుకురారా నరుడా, దేవుడు చేసిన లోపాన్ని నీవు తిద్దుకురారా నరుడా, కొద్దిగా హద్దు మీరరా నరుడా, కితాదు కొమ్మను మిఠాయి పొట్లం చేతి కందదేం గురుడా, వాటం చూసి వడుపు చేసి వంచన కొమ్మను నరుడా, పోయి తిటాదు కొమ్మను నీకు శుభకార్యాలు విధిగా చేయమంటావా గురుడా, విధిగా చేయమంటావా విధవలందరికి శుభకార్యాలు విధిగా చేయమంటావా గురుడా, విధిగా చేయమంటావా, అవతారం నీదందుకోసమే నరుడా, వాటం చూసి వడుపు చేసి వంచన కొమ్మను నరుడా, పోయి తిటాదు కొమ్మను తిటాదు కొమ్మను మిఠాయి పొట్లం చేతి కందదేం గురుడా, వాటం చూసి వడుపు చేసి వంచన కొమ్మను నరుడా, పోయి తిటాదు కొమ్మను.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు కార్యక్రమంలో రెండవ భాగం, కాశీయాత్ర 11వ భాగం మీరు వినబోతున్నారు. కాశీయాత్రలు చెబుతున్నవారు శ్రీమతి పిఎస్ఎం లక్ష్మి గారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. కాశీయాత్ర 11వ భాగం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. మా కాశీయాత్ర 11వ భాగానికి స్వాగతం. ఇవాళ కాశీ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాల గురించి చెప్తాను. సాధారణంగా కాశీ వెళ్ళి 9 రోజులు ఉండేవాళ్ళు మధ్యలో గయా, ప్రయాగ వగైరా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తారు. ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు అయోధ్య, నైమిషారణ్యం కూడా వెళ్తారు. వీటి కోసం దాదాపు అన్ని సత్రాలు హోటల్స్కి అనుసంధానమై టూర్ ఆపరేటర్లు ఉంటారు. వాళ్లే వచ్చి అడుగుతూ ఉంటారు కూడాను, లేకపోతే మీరు కనుక్కోవచ్చు. కొత్త ప్రదేశాలు అంతా అన్నీ కొత్త వాళ్లే కనుక వాళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళు కొంత బాధ్యత వహిస్తారని మన నమ్మకం. టూర్ వివరాలు ముందే పూర్తిగా కనుక్కొని మీరు ఏమి చూడదలుచుకున్నారో, ఏ కార్యక్రమాలు చేయదలుచుకున్నారో వాళ్ళకి తెలియచేయండి. చేతనైతే కొంచెం బేరం కూడా చేయండి. సాధారణంగా ఈ టూర్లు రాత్రి 12 గంటల తర్వాత మొదలవుతాయి. మళ్ళీ మర్నాడు రాత్రి 12 గంటల లోపల కాశీ చేరుకుంటాం. వసతి నుంచి పికప్, డ్రాపు ఉంటుంది. ఇలా ఎందుకంటే కాశీలో కొందరు 9 రాత్రులు నిద్ర చేయాలనుకుంటారు. దానితో తల్లి గర్భంలో 9 నెలలు మలమూత్రాలలో ఉన్న దోషం పోతుంది అంటారు. అందుకని 12 గంటల దాకా మీరు నిద్రపోయినా పోకపోయినా ఆ రోజు కాశీలో నిద్ర చేసినట్టే లెక్క. అలాగే మర్నాడు రాత్రి 12 గంటల లోపల వచ్చేస్తారు కనుక ఆ రోజు కూడా కాశీలో నిద్ర చేసినట్టే లెక్క. మేము ఒకరోజు ఉదయం 5 గంటలకల్లా సుమోలో ప్రయాగకి బయలుదేరాం. ఉదయం 10 గంటలకు ప్రయాగ చేరాం. ఇక్కడే త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి 3 నదుల కలయిక. ఇక్కడ స్నానం చేయటం ఎంతో ఫలప్రదం అంటారు. కాశీయాత్ర చేసిన వారు గంగాతీర్థం ఇంటికి తీసుకువెళ్లాల్సింది ఇక్కడి నుంచే, అందుకని ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళటం మర్చిపోకండి. ఇక్కడ ఇంకొక విశేషం వేణీదానం, దాని గురించి కూడా చెప్తాను. ముందుగా ప్రయాగలో అశోకుడు కట్టించిన కోట దగ్గర నది ఒడ్డున మమ్మల్ని దింపి అక్కడ బోటు వాళ్ళని పాండాలని మాట్లాడుకోమని మా సుమో డ్రైవరు వీలైనంత దూరం పారిపోయాడు. కాశీలో సత్రం వాళ్ళు తెలుగు బ్రాహ్మణ్ణి మాట్లాడుకోమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లు తెలుగు బ్రాహ్మణుడి దగ్గరికి తీసుకెళ్ళమంటే, మీ కార్యక్రమంలో పిండ ప్రదానాలు వగైరాలు లేవు కదా, ఎవరైతే ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడుకోండి, తొందరగా అవుతుంది అని ఒక ఉచిత సలహా పారేశాడు మా డ్రైవరు. అంటే సమయానుకూలంగా శరాలు మార్చబడతాయి అని అర్థమైపోయింది కదా. ఇంకా చూడండి మా తిప్పలు, ఎందుకులేండి, మీరు వెళ్ళినప్పుడు ఎటు పడతారు కదా, మాకు అవస్థలు వద్దు, జాగ్రత్తలు చెప్పండి అంటారా. బుద్ధిగా మీరు దిగిన సత్రం వాళ్ళు చెప్పిన తెలుగు బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు, కానీ కనీసం మన భాష మన పద్ధతులు చెప్పటానికి వీలుంటుంది, వాళ్ళు చెప్పినవి అర్థం చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. పైగా మీరు నేరుగా పండాలతో మాట్లాడుకునే దానికన్నా సమయం, శ్రమ, డబ్బు ఆదా అవుతాయి. బ్రాహ్మణ్ణి బోట్ని మాట్లాడుకుని ఎక్కాం. దీనికి చాలా సమయం పట్టింది, చాలా తలనొప్పి కూడా వచ్చింది, అంత విసిగించేశారండి. బోటు ఎందుకంటే నీళ్ళల్లో కొంచెం దూరం తీసుకెళ్తారు. అక్కడ మూడు నదులు అంటే గంగా, యమున, సరస్వతి సంగమ ప్రదేశం అని. సరస్వతి కనపడదు మనకి, అంతర్వాహిని. అన్ని రకాల కార్యక్రమాలు స్నానాలు అక్కడే. పిండ ప్రధాన కార్యక్రమం చేయిస్తే బ్రాహ్మడికి 850 రూపాయలు, సంకల్పం వేణీదానాలకి 250 రూపాయలకి మాట్లాడాం. ఇంకా బోటు తమాషా చూడాలండి. ఒకతను తీసుకెళ్ళి కార్యక్రమం అయ్యేదాకా అక్కడే ఉండి తిరుగు తీసుకురావటానికి 5 గురికి 2000 అడిగాడు. మేము 1200కి బేరం కుదుర్చుకున్నాం. అప్పుడు మొదలైంది అసలు తమాషా. ఇంకో 2-3 పడవల వాళ్ళు మాకు హితబోధ చేయటం మొదలెట్టారు. అతను మళ్ళీ తీసుకురాడు, ఒకసారికే ఆ డబ్బు, తీసుకురావటానికి మళ్ళీ అంత అడుగుతాడు, మేము చాలా చౌకగా 2000కే తీసుకెళ్ళి తీసుకొస్తాము అని మమ్మల్ని ఏదో పెద్ద ఆపద నుంచి కాపాడే ధీరోదాత్తులాగా మాట్లాడటం అనటం కన్నా మా బుర్రలు తినేసాగారు అంటే సరిగ్గా ఉంటుంది. మేమేమో ఆ ప్రదేశానికి కొత్త వాళ్ళం. అందరూ ఒక్కసారి గందరగోళంగా మాట్లాడటంతో తల వాచిపోయింది. మేము మాట్లాడుకున్న పడవతను మాత్రం అవి ఏవి తనకి సంబంధం లేనట్టు మౌనంగా ఉన్నాడు. వాళ్ళందరూ అలా మాట్లాడటంతో మాకు కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని మా పడవ బుద్ధుడితో మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పాం. మాట్లాడుకున్న డబ్బు స్నానం చేసే ప్రదేశం దాకా తీసుకువెళ్ళి అక్కడ హడావిడి చేయకుండా ఆగి తిరిగి తీసుకురావటానికని, తిరిగి వచ్చాకే డబ్బు ఇస్తామని, ముందు ఇవ్వమని గట్టిగా చెప్పాం. అతని చేత గట్టిగా సరేననిపించి పడవ ఎక్కాం. పడవలో కొంత దూరం వెళ్ళాక అక్కడ కొన్ని బోట్లు అడ్డంగా కట్టి ఉన్నాయి, అదే సంగమం. గంగా యమునలను చూడవచ్చు, సరస్వతి అంతర్వాహిని. అక్కడ ఒక బోటు మీద కూర్చోబెట్టి కార్యక్రమాలు చేయిస్తారు. తర్వాత అక్కడే స్నానం. కార్యక్రమం దగ్గర పండా మాత్రం పళ్ళెం సద్దాలని, ఒకసారి దేనికో కావాలని అడ్వాన్స్ ఇవ్వమని ఒకసారి 200 తీసుకున్నాడు. ముందు మాట్లాడింది అన్నిటికీ కలిపి అయినా తర్వాత చూసుకుందాంలే అని ఇచ్చాం. అక్కడ వాళ్ళు చేసిన హడావిడికి అవి మర్చిపోయాం. ఇవన్నీ ఎందుకు ఇంత వివరంగా చెబుతున్నానో ఊహించారు కదా, మీకు ముందు జాగ్రత్త కోసమని. మీరు వెళ్ళినప్పుడు మీకు కొంత తలనొప్పి తగ్గుతుంది నేను. ఏ మాటకు ఆ మాటే చెప్పాలండి, మా బోట్ అతను చాలా నెమ్మదస్తుడు, ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. పైగా నీళ్ళలో దిగేటప్పుడు పైకి రావటానికి సహాయం చేశాడు. అతనికి ఫోటోగ్రఫీ కూడా తెలుసు, అక్కడ మా ఫోటోలు అతనే తీశాడు. చివరగా ఒడ్డుకి చేర్చాకే డబ్బు తీసుకున్నాడు. మేము సంతోషంగా ఎక్కువ ఇచ్చింది సంతోషంగా తీసుకున్నాడు. మిగతా పడవల వాళ్ళ మాటల మాయలో పడనందుకు మమ్మల్ని మేము అభినందించుకున్నాము. ఇంకా ప్రయాగలో ఇంకో ముఖ్యమైన విషయం త్రివేణి సంగమంలో వేణీదానం అని చెప్పాను కదా. ఈ ప్రయాగలో త్రివేణి సంగమంలో వేణీదానానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. మా గ్రూప్లో వారికి పిండ ప్రదానాలు చేసే కార్యక్రమాలు లేవు. అయితే ప్రయాగలో మాత్రమే చేసే వేణిదానం చేద్దామనుకున్నాం. ఇక్కడ వేణిదానం చాలా ముఖ్యమైనదట. ఈ వేణిదానం ప్రక్రియ ప్రయాగలో మాత్రమే ఉన్నదంటారు, కానీ తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడికి కూడా ఆడవాళ్ళు సాధారణంగా 3 కత్తెర్లని 5 కత్తెర్లని బెత్తెడని జుట్టు ఇస్తూ ఉంటారు. అయితే అక్కడ ఏ తతంగాలు లేకుండా కామ్గా కానిచ్చేస్తారు. ఇక్కడ దానికో సంకల్పం, పూజ వగైరాలన్నీ. అసలు ఈ వేణిదానం భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నప్పుడు చేయాల్సిన కార్యక్రమం. అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు ముందు జన్మలో కూడా వారే భార్యాభర్తలు కావాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమం అది. ఇవన్నీ మనకి ముందు తెలియవు. అక్కడ వేణిదానం చేస్తే మంచిది, అక్కడొక్కచోటే ఉంది అలాంటి ప్రక్రియ అన్నారు. ఇంకేముందండి, మనలాంటి వాళ్ళంతా అంత దూరం వెళ్ళాం కదా, చేసేస్తే పోలా అనుకుంటాం, చేసేస్తాం. ఫలితాల సంగతి దేవుడు ఎరుగు. మా వారు ఈ యాత్రకి నాతో రాలేదు. మరి నేను వేణిదానం చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చన్నారు అక్కడ పండ. సరే, నేను వేణిదానం చేశానని మళ్ళీ చెప్పక్కర్లేదు కదా, నిజం చెప్పద్దు. నాకు మాత్రం పండా చెప్పిన మంత్రాలు అస్సలు అర్థం కాలేదు. ఆయన మంత్రాలు చెప్పి మళ్ళీ నన్ను అవి చెప్పమంటే ప్రయత్నించి మానేశాను. తప్పులు చెప్పే కన్నా చెప్పకుండా ఉండటం ఉత్తమమని. వాళ్ళు మాత్రం అనేక విధాల డబ్బు గుంజటానికి ప్రయత్నిస్తారు. మాట్లాడుకున్న డబ్బు కాకుండా, ఇందాక చెప్పిన అడ్వాన్సులు కాకుండా, తతంగ జరిగేటప్పుడు ఒక అతన్ని పిలిచి నన్ను అతనికి 10 రూపాయలు ఇమ్మన్నాడు. అది ఎందుకు అని అడిగితే అప్పుడు చెప్పాడు, అతను నా కొంగుకి ముడి వేస్తాడని, వేసినందుకు ఆ బ్రాహ్మణుడికి ఏమైనా ఇమ్మని అన్నాడు. నాకెందుకు చాలా కోపం వచ్చిందండి. బ్రాహ్మణుడు వెయ్యాలంటే సంకల్పం చెప్తున్న ఆయన వెయ్యాలి, మధ్యలో ఎవరినో పిలిచి అతను వేసేదేంటి, టాట్ వాళ్ళు కాదు పొమ్మన్న. కావాలంటే నా కొంగుకి నేనే వేసుకుంటానని నేనే వేసుకున్నా. పైగా నాకు ఏ పాపం చుట్టుకున్నా సరే నాకు అనిపించింది చెబుతున్నాను. అసలు వాళ్ళు బ్రాహ్మణులేనా అని అనుమానం కూడా వచ్చింది. వాళ్ళ అవతారాలు అలా ఉన్నాయండి, అదే అనేశాను కూడా. నా ఈ కాశీ ప్రయాణం వల్ల ఒక్కటి మాత్రం రూఢి అయిపోయిందండి, నరకం శిక్షలు అనేవి ఉంటే నా కాశీయాత్ర మాత్రం నాకు పెద్ద శిక్షలు తయారుగా పెట్టుంటుంది. ఈ పండ చెప్పింది నాకు అర్థం కాకపోయినా ఏ దేవుడు కరుణించాడో ఆ తతంగం కొంచెం సంతోషాన్నే మిగిల్చింది. ముందు సంగమంలో స్నానం చేశాక నడుంలోతు నీళ్లే ఉంటాయి, నీళ్ళంత బాగా లేవు. ఎర్ర గులాబీలు దోసిటి నిండా పోసి సంకల్పం చెప్పించాడు. ఆ పూలను చూసి మనసు కుదుటపడింది. 2 పసుపు ముంతలిచ్చి 1 గౌరీదేవి, 1 మా వారిని తలుచుకుని శివుడు ఆకారం చేయమన్నాడు. ఆయన రాలేదు కదా, అది ఆకులో పెట్టి మా వారి తుండుగుడ్డ నా చీర కొంగుకి ముడివేసి 2వ చివర ఆ పసుపు ముద్దకి చుట్టి పెట్టాడు. అంటే ఆయన కూడా అక్కడే ఉన్నట్టు. మా పిన్ని ముందు నుంచి పోవటం వల్ల ఆయన తుండుగుడ్డ కూడా తీసుకెళ్లాను, లేకపోతే ఏ బ్రాహ్మణుడు ఇచ్చేవాడో. తర్వాత బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని పారాణి పెట్టుకోమన్నాడు. జడ చివరిదాకా వేసుకుని పువ్వు పెట్టుకోమన్నాడు. తర్వాత ఆయన చెప్పిన ప్రకారం జడ చివర కొంచెం కత్తిరించాను. భార్యాభర్తలు ఉంటే ఇవన్నీ భర్త చేత చేయిస్తారట. మా వారు రాలేదని వేరే ఎవరినో కట్ చేయమన్నాడు. నేను వద్దని నేనే చేశాను. తర్వాత ఆ వెంట్రుకలు పసుపు ముద్దలో కలిపి అది, 3 కొబ్బరికాయలు, పువ్వులు, నేను తీసుకెళ్లిన జాకెట్ పట్ట అన్నీ గంగమ్మకి సమర్పించి మళ్ళీ స్నానం చేయమన్నాడు. మనం కొబ్బరికాయలు సమర్పించగానే అక్కడే కాచుకుని ఉంటారు వాటిని తీసుకుని మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇవ్వటానికి. అక్కడికి కార్యక్రమం పూర్తయినట్లే. భార్యాభర్తలు ఇద్దరూ వస్తే ఆ తతంగం అంతా భర్త ఒడిలో భార్యను కూర్చోబెట్టి చేస్తారు. మొత్తానికి త్రివేణి సంగమంలో కార్యక్రమం పూర్తయిందండి. వచ్చేవారం ప్రయాగ గురించి చెబుతాను. అప్పటిదాకా సెలవు, నమస్కారం.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వర్మాలిక కార్యక్రమం. December 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
Linguini focaccia capellini pizza fettuccini lasagna bene spinaci bolene si pesto minestroni cannelloni porfirio asparagi ravioli spaghetti alfredo pescatore fresco pomodoro tagliatelle tiramisù arrabbiata farfalle stagioni calzone gamberi peperoncini ai frutti di mare quattro formaggi o risotto con pollo pesana roma napoletana fagioli alla ceca gorgonzola noci carbonara ai fanghi linguini focaccia capellini pizza fettuccini lasagna bene spinaci bolene si pesto minestroni cannelloni porfirio asparagi.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
హలో, 10 నిమిషాలు ఇంకా బస్ రాలేదండి సార్.
వస్తుంది, వెయిట్ చేయాలి.
వెయిట్ చేసేదంటే వెయిట్ చేసేదండి, వెయిట్ చేసేదండి. 10 నిమిషాలు అన్నా, 10 నిమిషాలు అండి, ఇంకా
రాలేదండి.
ఏంటి గొడవ, ఏమైంది?
లేదండి, రాజమండ్రి బస్ ఎప్పుడు వస్తారు? 10 నిమిషాల్లో వస్తుందన్న. 12 నిమిషాలు అయింది, ఇంకా రాలేదంటే కొడుతున్నాడు
సార్. మీరు భలే వాళ్ళయ్యా, ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసులు రా బాబు.
కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు స్వరమాలిక. ఇప్పుడు కథా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్న కథ పేరు మాటల తాళింపు. దీన్ని రచించిన వారు, చదువుతున్నవారు శ్రీమతి కర్రా నాగలక్ష్మి గారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మాటల తాళింపు.
6 నెలల తర్వాత సొంత ఊరికి వెళుతున్న ఆనందం ఏ కోసానా లేదు సోమరాజులో. ఆందోళనగా ఉంది సోమరాజుకి. మొన్న ఫోన్ చేసి తను వస్తున్నానన్న వార్త చెబితే ఒకరి ప్రాణంగా ఒకరు పెరిగిన ఆదయ్య ఎగిరి గెంతయ్యలేసరి కదా, ఏదో మొక్కుబడిగా ఎప్పుడు వస్తున్నది, ఎన్నాళ్ళు ఉండేది అడిగాడు. కానీ ఆ స్వరం వినిపించిన నిర్లిప్త సోమరాజు జవులకి తాకింది. ఆదయ్యకి ఏమైంది అడగనా అని ఒక్క క్షణం ఆలోచించిన సోమరాజు విషయం ముఖాముఖి తెలుసుకుందామని నిర్ణయించుకుని ఫోన్ పెట్టేశాడు. సోమరాజు, ఆదయ్య ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో పెరిగిన పెదనాన్న చిన్నాన్న పిల్లలు. స్కూలు చదువు ముగించుకొని ఇద్దరూ కులవృత్తిని మించినది లేదు గువ్వల చెన్న అనుకుని పక్కనున్న పట్టణంలో బట్టలు కుట్టడంలో మెళుకువలు నేర్చుకుని ఇద్దరూ కలిసి మంచి కూడలిలో షాప్ తెరిచారు. కొత్త డిజైన్స్ కుట్టడంతోనూ, ఫిట్టింగ్ బాగుండడంతోనూ చాలా కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. రాబడి బాగుండడంతో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన పీకో, ఎంబ్రాయిడరీ లాంటి సేవలని అనుబంధంగా అదే షాపులో అందించసాగారు.
ఆ నేపథ్యంలోనే పరిచయమైన సర్దార్జీ వీళ్ల పనితనానికి అబ్బురపడి థాయిలాండ్లో ఉన్న తన షాపులో భాగస్వామ్యం మీద పనిచేయడానికి పిలిస్తే ఇద్దరి సమ్మతితో ఆదయ్య ఇక్కడ ఉన్న దుకాణం నడుపుకునేటట్టు, సోమరాజు సర్దార్జీతో వెళ్ళేటట్టు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ సోమరాజుకు బాగుంది, ఇక్కడే ఉండిపోయిన ఆదయ్యకు కూడా బాగుంది. ఇద్దరు వ్యాపారాలు, మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతున్నాయి. ఆరు నెలలకి ఏడాదికి సోమరాజు సొంత ఊరు వచ్చి వెళ్తున్నాడు. సోమరాజు వస్తున్నాడన్న వార్తకే ఎగిరిగెంతేసేవాడు ఆదయ్య. సోమరాజు వచ్చినప్పటి నుంచి ఒకటే కబుర్లు, సమయం ఎలా గడిచేదో తెలిసేది కాదు. సోమరాజు తిరిగి వెళ్లే రోజు కళ్ళ నీళ్లతో వేడుకోలు చెప్పేవాడు. ఇంట్లో వాళ్ళు, స్నేహితులు వేళాకోళాలు ఆడినా పట్టించుకునేవారు కాదు. ఒక్కొక్కప్పుడు మీ స్నేహానికి మాదిష్టే కొట్టేటట్టు ఉంది అనేవారు. అదే నిజమైందా? అలా ఎప్పటికీ కాదు. తన దోస్తు మీద అంత నమ్మకం సోమరాజుకి. విషయం ఏమిటో ఆదయ్యని అడిగి ఆ సమస్యకి పరిష్కారం చూపించి తమ స్నేహాన్ని చిన్నబుచ్చదలుచుకోలేదు సోమరాజు. చెలికాడి వెంటే ఉంటూ సమస్య ఏంటో తెలుసుకోవాలన్నదే సోమరాజు ఆలోచన. అందుకే ఆదయ్యని ఇంటా బయట నీడలా ఉంటున్నాడు. ఇంట్లో ఏ సమస్య కనబడలేదు, అలవాట్లలో కూడా తేడా ఏమీ కనబడలేదు. ఇక మిగిలింది షాపులో. అందుకే కొన్నాళ్ళు ఆదయ్యతో పాటు షాపులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. పెద్ద విశేషం లేకుండానే రెండు రోజులు గడిచాయి. మునుపటంత రద్దీ లేదు ఇప్పుడు. ఇదే కారణమా? వ్యాపారం అన్నాక ఇలాంటి ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. పండగలు, పున్నాలు ఉన్నప్పుడు రద్దీ ఎక్కువగా ఉండడం, తర్వాత తక్కువగా ఉండడం సహజమేగా. సరే, మరో రెండు మూడు రోజులు చూసి అప్పుడు ఆదయ్యతో మాట్లాడదాం అనుకున్నాడు సోమరాజు. మరో రెండు రోజులు ఏ విశేషం లేకుండా చప్పగా గడిచాయి. ఆ రాత్రి ఆదయ్య షాపు మూసేద్దాం అనుకుంటున్నాను అనే బాంబు పేల్చాడు. కారణం చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా? నువ్వు చూస్తున్నావుగా, మునుపటిలా లేవు పరిస్థితులు. ఇలాగే ఉంటే ఇల్లు గడవడం కూడా కష్టమయ్యేటట్టుగా ఉంది. నాకు కూడా ఏదైనా పనిచ్చి నీ దగ్గరే పెట్టుకో. కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు. సరే సరే, అసలు ఏమైందో చెప్పవు. కారణం ఏమిటో తెలియకపోతే నేనేం పరిష్కారం చెప్పగలను? కారణం విన సోమరాజు ఆలోచనలో పడ్డాడు. వినడానికి ఓస్ ఇంతేనా అని అనిపిస్తోంది, కానీ ఇది అంత చిన్న విషయం కాదు. మొత్తం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్య ఇది. అంతర్జాలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అమ్మకాల సైట్లు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే ప్రకటనలు, ఫిట్టింగ్ నప్పకపోతే వాపస్ తీసుకుంటామనే భరోసాలు, అందరిలోకి ప్రత్యేకంగా కనిపించాలనుకునే యువత వాటికి ఎగబడ్డంతో ఆదయ్య లాంటి వారి బ్రతుకు తెరువు కరువు అవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపించి తన చెలికాడు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టాలి. మర్నాడు ఆదయ్యతో పాటు షాపుకు వెళ్ళాడు. రెండు గంటలప్పుడు నడివయస్సులో ఉన్న ఓ మహిళ బ్యాగులోంచి రెండు మోడర్న్ దుస్తులు తీసి, ఆదయ్య కొంచెం సరిచేసి కుట్టి పెడతావా? సారీ మేడం అంటున్న ఆదయ్యను వారించి, అలాగే మేడం, కొలతలిచ్చి వెళ్ళండి, రేపు ఇదే సమయానికి వచ్చి మీ డ్రెస్సులు తీసుకువెళ్ళండి. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఇప్పుడు ఇంక మనం ఆల్టరేషన్లు చేసుకుని బతకాలి అంటున్న ఆదయ్యను వారించి, రేపటి నుంచి మన జాతకం మార్చేస్తా మిత్రమా అన్నాడు సోమరాజు. అబ్రకదబ్రా అని మంత్రం వేస్తావా? ఏది నీ మంత్రదండం? ఇదే నా మంత్రదండం అని తలపై చేత్తో కొట్టుకుని చూపిస్తూ, రేపటి నుంచి నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను షాపుని ఓ నాలుగు రోజులు. ఆ తర్వాత చూడు ఎలా మార్చేస్తానో జాతకాన్ని. సోమరాజు ఆత్మవిశ్వాసాన్ని చూస్తే ఆదయ్యకి ఎప్పుడూ ముచ్చటేస్తుంది. ఇప్పుడు అంతే. నాలుగు రోజుల తర్వాత షాపు దగ్గరికి వెళ్ళాడు ఆదయ్య. ఆశ్చర్యం, ఇది తన షాపేనా? ఏ కోణంలోంచి చూసినా తన షాపులా లేదు. తలెత్తి బోర్డు చూశాడు. పూర్వపు టైలరింగ్ షాప్ అనే బోర్డు స్థానంలో ఫలానా ఫ్యాషన్ డిజైనర్స్ అనే బోర్డు కింద చిన్న అక్షరాలతో డైరెక్టర్ మిస్టర్ ఆది అని ఉంది. పెద్ద పెద్ద అద్దాల తలుపులు తోసుకుని లోపలికి అడుగుపెట్టాడు ఆదయ్య. అక్కడ మరో షాక్. హ్యాంగర్లకి తగిలించి ఉన్న అందమైన డిజైనర్స్ దుస్తులు అద్దాల బీరువాలలో తగిలించి ఉన్నాయి. తన కుట్టు మిషన్లు ఎక్కడా కనిపించలేదు. ఓ వార టేబుల్ మీద కంప్యూటరు, దానికి ఎదురుగా దీక్షగా కంప్యూటర్లో ఏదో చూస్తున్న సోమరాజు కనిపించారు. అంటే తన టైలరింగ్ షాపు రెడీమేడ్ దుస్తుల షాప్గా రూపాంతరం చెందిందా? ఆదయ్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కులవృత్తి అంటే ప్రాణం ఆదయ్యకి, సోమరాజుకి కూడా. మరి సోమరాజు ఇలా ఎందుకు చేసినట్టు? ఆదయ్యకి అంతా అయోమయంగా ఉంది. ఆదయ్య రాకని అప్పుడే గమనించిన సోమరాజు, వచ్చావా, చూడు నా మంత్రదండ ప్రభావం అంటూ అద్దాల బీరువా పక్కనున్న మెట్లపైకి తీసుకువెళ్ళాడు. అప్పుడు గమనించాడు షాపుని ఫాల్స్ సీలింగ్తో రెండు అంతస్తులుగా మార్చి ఉండడం. పై అంతస్తులో తన కుట్టు మిషన్లు కనిపించగానే ఎంతో తృప్తి కలిగింది. జాకెట్లు కుట్టే యమున అదేదో సినిమాలో హీరోయిన్ కట్టిన జాకెట్ లాంటిది కుడుతూ కనిపించింది. మిగిలిన వాళ్ళు రంగురంగుల దుస్తులు కుడుతూ కనిపించారు. ఇద్దరూ కిందకు వచ్చారు. ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి ఆదయ్య తలలో. రెండు రోజుల్లో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పుతాను, దాంట్లో ఉన్న డిజైన్స్ చూసి వాటికి నీ తెలివిని జోడించి మాటలనే తాళింపు పెట్టి వడ్డిస్తే నా సామిరంగా ఎలాంటి కస్టమర్ అయినా పడిపోవలసిందే అంటూ కళ్ళగరేశాడు సోమరాజు. మాటల తాళింప అంటే? ఏమీ లేదు మిత్రమా, మనం తయారు చేసిన దుస్తులు రాబోయే సినిమాలో ఏదో హీరోయిన్ కోసం తయారు చేసినవని, మన కస్టమరు ఆ హీరోయిన్లాగే ఉంది కాబట్టి ఆమెకు సరిపోతుందేమో, ఒకసారి ఆమె పక్కన పెట్టి అటు ఇటు డ్రెస్సును తిప్పి ఆ హీరోయిన్ కన్నా మీకైతే ఇంకా బాగా నప్పుతుందండి అని చెప్తాం. ఆ డ్రెస్సు అమ్మకానికి కాదని, అమ్మకూడదని బెట్టు చేసి చివరికి మీరు మా విలువైన కస్టమర్ కాబట్టి అమ్ముతున్నానని బిల్డప్ ఇచ్చి ఎవ్వరికీ చెప్పద్దు, ఆ సినిమా వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుంది అని చెప్తాం. ఎవ్వరికీ చెప్పొద్దన్నాం కాబట్టి ఆమె ఒక్క అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి మాత్రమే చెప్తుంది. అదే మనకి అడ్వర్టైజ్మెంట్ కూడా. ఓ రెండు రోజుల్లో లేటెస్ట్ డిజైన్స్ దీంట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేర్పిస్తాను అంటూ కంప్యూటర్ దగ్గరికి నడిచాడు. కిలకిల నవ్వుల ముందు సీతాకు ఒక చిలకల్లాంటి అమ్మాయిలు నలుగురు తర్వాత అద్దాల తలుపులు తోసుకొని షాపులోకి అడుగుపెట్టారు. ఆదయ్య చిరునవ్వుతో కస్టమర్లను ఆహ్వానించి కొత్త దుస్తులపై వాళ్ళ దృష్టి పడగానే సమర్థవంతంగా మాటల తాళింపు పెట్టడం చూసిన సోమరాజు తన కృషి ఫలించిందన్న ఆనందంతో తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవడానికి ఎయిర్లైన్స్ సైట్ని వెతకడంలో మునిగిపోయాడు. ఇదండి ఫిబ్రవరి 2015 ఆంధ్రభూమి వారపత్రికలో పడ్డ నా కథ మాటల తాళింపు. విని ఎలా ఉందో చెప్తారు కదూ. థ్యాంక్ యూ.
ఈ లోలాకుల స్టాట్యూ న్యూజిలాండ్ లో తప్పకుండా వస్తుందిరా.
అలాగా?
హలో బాస్, నేనే 420+420 మాట్లాడుతున్నాను. అనుకున్న ప్రకారం రేపొద్దున 11 గంటలకి బ్యాంకు దోపిడీ గ్యారంటీ. నా ఇద్దరు లవర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి డౌట్ అక్కర్లేదు బాస్? ఆ ఇద్దరు అక్క చెల్లెలు నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అనుమానం రాకుండా మేమంతా బద్ధశత్రువులా నటిస్తున్నాం, అనుకున్న పని చేసి తీరతాం. ఏం బాస్, పోలీసులా? చచ్చ, ఇక్కడ పోలీసులు ఉత్తి వేస్ట్ కాదు బాస్. బ్యాంకు తోపిడి గ్యారంటీ ఉంటా టాటా.
ఫ్రమ్ పుల్లేటి కుర్రు.
హై డార్లింగ్స్, బయట వద్దామా?
వాట్, అసలు ఏమనుకుంటున్నా నువ్వు? పో ఇక్కడ నుంచి.
అంతా ప్లానింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్, ఇట్ ఈస్ క్లియర్.
మరీ అంత ఓవర్గా నటించొద్దు లేదా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు, ఉన్నా మనల్ని బిగుతారు తొక్క.
ఏం పీకుతారు తొక్క? ఇక్కడ పోలీసులు అంటే నీకు చాలా చీప్లు
కొనట్టు.
ఇంటర్పోల్ ఇరగదీస్తా.
అయ్య బాబాయ్, మీరు నా వెనకాలే ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్.
అంటే ముందుంటే మాట్లాడేస్తావా?
అలాగనుగా సార్, పొద్దునే బల ఇరుక్కున్నాను.
నువ్వు ఇరుక్కోలేదు, నేను పట్టుకున్నాను.
సారీ సార్.
ఈ లోలాకులు మేధావి.
ఏమాకులు సార్?
పక్కకరా.
అలాగే సార్.
మీ ఇద్దరు సిస్టర్స్ కదా?
ఎస్ సార్.
కరెక్ట్ గా క్యాచ్ చేశాను, దట్ ఈజ్ లోలాకులు.
ఏమాకులు సార్? లోలాకులా?
గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తపించిపోనా. ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా. చెరీలా దొరికితని స్నేహం.
ఇంతవరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వర్మాలిక కార్యక్రమం డిసెంబర్ 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.